ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಾಂದಸ್ರುತಿಧಿರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಕುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರ್ಯಮದರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರ ಆಜುಭಾವಾನ್. ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಗಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾದಮೃತದ್ರವಸಂ ಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರುಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತೇ ನಮಃ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಪರಮ ಪವಿತ್ರವೇನ ಭಾಗವತಂ ಅನೇಕ ವೇದಮುಲ ಸಾರಂ. అందుకే భాగవత ప్రారంభంలోనే నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వమునన్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధా. 1000 వేదములు చదివిన అంటే వేదములు అనంతములండి, అందులో కొంత భాగాన్ని మన కోసం ఋగ్వేదంగా యజుర్వేదంగా సామవేదంగా అథర్వణ వేదంగా మహానుభావుడు వేదవ్యాసుడు విభజించాడు. ఎందుకంటే కలియుగ మానవులకి ఆయువు తక్కువ, ఓపిక తక్కువ. 2 గంటల ఉపన్యాసం వింటేనే కాళ్ళు మండుతున్నాయి. మీకు అటువంటిది ఇన్ని వేదములు ఏం చదవగలరు, వీటి సారమేం తెలుసుకుంటారని వాటిని 4గా విభజించాడు. కానీ నిజమునకు వేదములు అనంతములు, అందుకని అనంతావై వేదాహ, వేదములు అనంతములు. వాటిని సంపూర్ణంగా చదివిన వాడిని నిగమములు వేయి చదివినటువంటి వాడు అనేవారన్నమాట. మొత్తం వేదములన్నీ చదివినప్పటికీ ముక్తి వస్తుందో లేదో నమ్మకం లేదు. ఎందుకంటే అవి కొంతవరకు ఉపయోగపడతాయి, కొన్ని కర్మకాండలు ఇహసుఖాలు స్వర్గసుఖం వరకే ఇవ్వగలుగుతాయి. కానీ భాగవతం అనే ఒక మహావేదం ఉన్నది. ఇది ఆ వేదముల సారం. శ్రీకృష్ణుని యొక్క లీలా సర్వస్వం ఈ పరమ పవిత్రమైన భాగవతం అనే వేదాన్ని చదివితే, శ్రద్ధగా భాగవత కథ వింటే ముక్తి వచ్చి తీరుతుంది. అది కూడా మామూలు ముక్తి కాదు, శ్రీకైవల్యం వస్తుంది. కైవల్యము శ్రీకైవల్యము రెంటికి తేడా ఉన్నది. మోక్షం వేరు, శాశ్వత కైవల్యం వేరు. అందుకే శాశ్వత కైవల్య సిద్ధిరొస్తున్నారు, కానీ కైవల్య సిద్ధిరొస్తుండల్లా. జయ విజయుల వంటి వారు వైకుంఠమునకు వెళ్ళి కూడా శ్రీమన్నారాయణుని వైకుంఠపురమునకు ద్వారపాలకులుగా ఉండి కూడా తేడా వచ్చి శాపం వల్ల భూలోకంలో పడిపోయారు. కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా పతనమైన వాడు ఉన్నారు. అదే పతనం కాకుండా ఉండే స్థితి కావాలంటే దానికి చాలా శ్రమపడాలి. అలా పతనం కాకుండా శాశ్వతంగా అక్కడే ఉండడాన్ని శ్రీ కైవల్యం అన్నారు. అటువంటి కైవల్యం పొందాలంటే చాలా యాత్ర పడాలి, ఎన్నో రకాలైన పరీక్షలు ఎదుర్కోవాలి, పారాయణములు చెయ్యాలి, యజ్ఞములు చెయ్యాలి, దానములు చెయ్యాలి. మళ్ళీ దానం చేస్తే కూడా రెండో గంటేడు తెలియకుండా చేయమన్నారు. మీకు చిన్న విషయం చెప్పాలండి. ఓసారి దుర్వాస మహర్షి చాతుర్మాస్య దీక్ష చేపట్టాడు. అది కూడా గోదావరి తీరంలో. కార్తీక పురాణంలో దుర్వాసుడు కార్తీక మాసంలో గోదావరి తీరంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్నాడు, కార్తీక స్నానాలు చేయించాడని వస్తుంది. అది గోదావరి తీరంలో ఆయన చేశాడు కొంతకాలం. ఒక ఆవిడ వచ్చింది, పాపం ఎంతో కష్టపడి ఊరగాయలు పెడుతూ ఉంటుంది. ఆవిడ ఆవకాయ, మాగాయ, దెబ్బకాయ ఇలాంటి పచ్చళ్ళు పెట్టడంలో ఆవిడ మించిన వాడు, చాలా రుచిగా పెడుతుంది ఆవిడ. అదే వృత్తి పాపం, ఏదో అమ్ముకుని బతికేది. అందరూ ఆవిడ ఆవకాయ బాగుందని మెచ్చుకుంటున్నారు, కానీ కొనుక్కునే దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయలు పెట్టి ఆవిడ ఖర్చు పెట్టి ఆవకాయ తయారు చేస్తే 9కి ఇస్తావా 5కి ఇస్తావా అని బేరం అడుగుతున్నారు. దాంతో లాభం లేక గజగజలాడిపోయింది ఆవిడ. ఆవిడ ఒకరోజు దుర్వాసుడి దగ్గరకు వచ్చింది. నేను నానా యాతన పడుతున్నానండి, కష్టపడుతున్నానండి, ఇన్ని ఆవకాయలు పెట్టుకున్నా, దెబ్బకాయలు పెట్టుకున్నా, గోంగూర పెట్టుకున్నా, మాగాయ పెట్టినా బాగుందంటారు కానీ వ్యాపారం సాగటం లేదు. అందున పాప ఆవిడ చిన్నప్పుడే పెళ్ళై భర్తను కోల్పోయింది. పైగా ఆ భర్త కూడా పండితుడు, పాపం చదువుకున్న సంస్కృత పండితుడు, మహాత్ముడు. ఆవిడేం సామాన్యురాలు కాదు, కర్మగాలి, ఏదో వ్యాపారం చేయవలసి వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, ఎందువల్ల నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను అంటే, అప్పుడు దుర్వాసుడు కళ్ళు మూసుకుని చూసి, నువ్వు పూర్వజన్మలో చేసిన ఒక పొరపాటు ఈ జన్మలో నిన్ను ఇలా బట్టి పీడించింది అనగా ఏమిటంది ఆవిడ, నీ పూర్వజన్మలో మీ ఊళ్ళో పురాణం చెప్పడానికి ఒక గురువు గారు వచ్చారు. ఆయనకి ఈవిడ తరచుగా ఆవకాయ, మాగాయ, దెబ్బకాయ ఇలాంటివన్నీ ప్రత్యేక స్పెషల్గా గురువు గారి కోసం చేసి పంపేది. పంపడం పుణ్యమే. పంపిన తర్వాత అందరిలో గుర్తింపు కోసం ఏం చేసేది, అందరి దగ్గరికి వెళ్ళి లక్ష్మీనారాయణ గారు అంటే గురువు గారికి నేనే ఆవకాయ పంపాననేది, నేనే మాగాయ పంపాననేది, ఇంక అందరికి వచ్చిన వాడికి, అడిగిన వాడికి, అడగిన వాడికి చెప్పేది. దీనివల్ల ఏమైపోయింది, ఈ డబ్బా వల్ల, ప్రచారం వల్ల పుణ్యం పోయి పాపం వచ్చింది. అంటే దానం గుప్తంగా చెయ్యాలి అని అర్థమైతే, మీకు ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో మళ్ళీ ఆ రెండో చేయికి తెలియకూడదట, కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు. ఇక మనం అయితే రైలు ఎక్కింది కనుక గురువు గారి కోసం డబ్బా పంపా, ఆయనకి మాగాయ పంపా అని చెప్తే వచ్చే దమ్ములు ఇది ఇలాగే అవుతుంది. అలా అందరికీ చెప్పి చెప్పి చెప్పడం వల్ల ఏమైపోయింది, ఒకటేమో కొందరు పొగిడారు, కొందరేమో ఏమిటి డబ్బా అన్నారు, కొందరికి అసహ్యం కలిగింది, పుణ్యం పోయిందిట. ఎప్పుడైనా దానం పదే పదే ప్రకటించడం వల్ల పుణ్యం క్రమంగా క్షీణిస్తుంది, దానికి ఆత్మస్థుతి అని పేరు అనమాట. నేను దానం చేశానని అందరిలో మెప్పు కావాలి కదా, దానివల్ల స్థుతి కదా, తనను తాను స్థుతించుకోవడం వల్ల క్రమంగా ఏమైపోతుంది అనమాట, ఆ పుణ్యం పోయి పాపం మిగులుతుంది. ఈ ప్రపంచంలో మనిషిని పతనం చేసేది ఒకటి ఆత్మస్థుతి, రెండు పరనింద. ఈ రెండే ఇప్పుడు కలియుగంలో ఎక్కువగా ఉన్నాయి. కొందరికి ఎప్పుడు ఇతరులలో లోపాలే కనపడతాయన్నమాట, వాడు అలా చేసేట, వీడు ఇలా చేసేట, వీడు ఇలాంటి వాడు, వాళ్ళు అలాంటి వాడు అని ఇతరుల గురించి చెడ్డ తప్ప మంచి చెప్పరు. ఇద్దరు కలిస్తే చెవులు కొరుక్కోవడమే, అది కూడా ఇతరుల గురించే. అందున మహాత్ముల గురించి అభాండం వేస్తే ఇది ఇంకా పాపం. కాబట్టి ఒకటేమో నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి ఆత్మస్థు చేసుకోవడం, రెండు పరనింద, ఈ రెండు దెబ్బతీస్తాయి. నువ్వు చేసిన దాన ఫలితం పోయింది, అందరూ నిన్ను తెప్పడంతో నీకు కోపం వచ్చింది, నేను ఇంతమందికి ఇంత అన్నం పెడుతూ ఉంటే నన్ను పొగడకుండా పక్కకెళ్ళి చాటుగా దెప్పుతారా అని ఊరందరితో తగాదా పెట్టుకుంది. ఆ తగాదా తగా చివరి గురువుగారి దగ్గర వెళ్ళింది. ఆయన వచ్చి ఇందుకురా బాబు, నా వద్దు బాబు, ఇక మీద ఏ పచ్చళ్ళు పంపదు, అన్నం పెట్టద్దు, నేను వండుకు తింటాను, లేనిపోయింది, ఇప్పుడు కొత్తగా నువ్వు ఆవకాయ పెట్టకపోతే నేను తినలేదా, ఇంత పూర్వం 70 ఏళ్ళు తినలేదా, 50 ఏళ్ళు తినలేదా, ఇప్పుడు కొత్తగా నీ ఆవకాయతోనే బతికానా, మీరు వచ్చి అల్లరి చేసిన పురాణం పాడు చేస్తున్నారు పొమ్మంటే వినిపించుకోకుండా ఈ పార్టీలు పెరిగిపోయి కొట్టుకున్నారట. చాలా ఎక్కువైపోయింది పతాక స్థాయి. దాంతో పురాణం చెబుతూ చాతుర్మాస్యంతో ఉన్న పుణ్యాత్ముడు ఆ ఊరు వదిలి మధ్యలో పురాణం మాని వెళ్ళిపోయాడు. కేవలం నీ వల్ల ఒక పౌరాణికుడు పురాణం మాని విసిగెత్తి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి పురాణం మానిపించిన పాపము, ఆత్మస్థుతి చేసుకున్న పాపం, దానం చేసి పదే పదే డబ్బా కొట్టుకున్న పాపం నిన్ను పట్టుకుని నువ్వు చచ్చాక యమలోకం పాలయ్యావు. చివరికి పుణ్యం పోయి పాపం వచ్చి ఈ జన్మలో పెళ్ళవగానే భర్తను కోల్పోయి బతకడానికి ఆనాడు ఆవకాయ ఇచ్చా మాగా ఇచ్చా అని ప్రసారి చెప్పుకోవడం అవే అమ్ముకు బతకవలసి వచ్చింది. అప్పుడు చేసిన పుణ్యం పోయి పాపం రావడం వల్ల ఏమైంది, ఇప్పుడు నువ్వు 10 రూపాయల డబ్బాని 5 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ పాప ప్రాయశ్చిత్తానికి రెండవ గంటివాడికి తెలియకుండా ఒక మహాత్మునికి భోజనం పెట్టు అన్నాడు ఆయన. ఇప్పుడు తెలివైందండో పూర్వజనంలో తిరిగితేటలు కంటే ఇప్పుడు కొంచెం తెలివితేటలు పెరిగినట్టున్నాయి. రెండవ కంటి వాడికి తెలియకుండా అన్నదానం చేయమన్నారు కనుక ఆ అన్నదానం మీకే చేస్తాను, కాళ్ళు గట్టిగా పట్టుకుంది దుర్వాసుడిని, మళ్ళీ ఆయన్నే పట్టుకుంది. మనకు సామెతుందిగా నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తీసేయి అన్నట్ట. అలాగా అనగా ఆయన మళ్ళీ నువ్వు నా గురించి ఎక్కడ చెబుతావా, మళ్ళీ నేను లేనిపోయిన ఇబ్బందులు పడతానంటే పూర్వజన్మ సంస్కారం ఉంది కదా ఇక చెప్పనంది ఆవిడ. అప్పుడు తీసుకెళ్ళి ఆయన కాళ్ళు కడిగి నిజంగా భక్తితో ఈసారి ఆవకాయ దెబ్బకాయ మాగాయ అన్నీ వేసింది. మళ్ళీ మాగాయ పచ్చడి నేను వేసుకున్న ఆకులు ఎవడనో కూర్చున్నాడని దెబ్బలలేదు. ఆయనకే భోజనం పెట్టింది. ఆ పుణ్యంతో ఆవిడకి ప్రాయశ్చిత్తం అయ్యింది, కైవల్యం పొందింది. అంటే తెలియకుండానే మనం ఇలా దెబ్బతింటున్నాం, రావలసినటువంటి పుణ్యాలకి దూరం అయిపోతున్నాం. ఇటువంటి దోషములు పోయి ఏది ఇందాక చెప్పిన ఆత్మస్థుతి పరనింద ఈ డబ్బా కొట్టుకోవడాలు అల్లరి చేయటాలు పురాణాలు ఆపడాలు ఇంకా ఎన్నెన్నెన్నో మహాపాపాలు ఉంటాయి కదా. ముఖ్యంగా స్త్రీల మీద అపాండం మరీ పాపం అండో. ఎవరో ఒక ఆవిడ పురాణం వింటుంటే ఆవిడ ఇలాంటిదిట ఈవిడ ఇలాంటిదిట వీడు చూడొచ్చినట్టు వాళ్ళ మీద అపాండాలు వేసేవాళ్ళు ఎక్కువైపోయి కలియుగంలో. రామరామ మాట్లాడితే కూడా ప్రమాదకరంగా ఉందన్నమాట. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న వారికి సులభమైన మార్గం భాగవతమును శ్రవణము చేయుటయే, భాగవతము పారాయణము చేయించుకున్నటయే. అందుకే సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ. ఓ పండితోత్తమ, ఈ ప్రపంచములో మోక్షం పొందడానికి శాశ్వత కైవల్యం పొందడానికి సరైన మార్గము కేవలము భాగవతమే అని సూతుడు ప్రారంభంలో చెప్పాడు. అటువంటి భాగవతాన్ని వింటున్నారు. అందున ఈరోజు వినే ఘట్టం 1000 ఆంగిరసములనే యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది. అందుకని శ్రద్ధగా వినండి అని ఇవాళ రమ్మని చెప్పిన కారణం అది. వినడానికి రమ్మని చెప్పడానికి మూల కారణం ఈనాడు మీరు వినేటటువంటి ఘట్టం సహస్ర ఆంగిరస యాగముల ఫలితం ఇస్తుంది. ఆంగిరసం అనేది చాలా గొప్ప యాగంలండి. నిజానికి యజ్ఞమన్నా మఖమన్నా యాగమన్నా క్రతువన్నా హోమమన్నా ఇవి పర్యాయ పదాలు, ఇవన్నీ యజ్ఞం పేర్లే. కొంచెం ప్రక్రియల్లో తేడాలు ఉంటాయన్నమాట. యాగమునకు పూర్ణాహుతి కొంచెం ఎక్కువగా ఉంటుంది, హోమమునకు పూర్ణాహుతి చివరి కొబ్బరికాయ వేసినా పర్వాలేదని బృహస్పతి చెప్పాడు. క్రతువు ఏ రోజుకు ఆ రోజు చేసేటటువంటి ప్రక్రియ. ఇలా వాటిల్లో సూక్ష్మ భేదాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మీకు అనవసరం. కానీ అటువంటి యాగములన్నీ చేసినటువంటి పుణ్యం మనకిస్తుందిట. ఏది ఈనాటి ఘట్టం, అందుకని శ్రద్ధగా వినండి. హేమంత ఋతు వచ్చింది, మార్గశీర్షం వచ్చింది అని నిన్ననే మీకు చెప్పాను. ఈ మార్గశీర్ష మాసంలో గోపికలంతా తెల్లవారుజామున లేచారు. అందరికీ కృష్ణుడే భర్త కావాలని కోరుకున్నది. కారణం కృష్ణుడు పరమాత్మ అని తెలుసు. మనందరం జీవులం, గోపికలంతా మన జీవాత్మలకి ప్రతీకలు. జీవులందరికీ చిట్ట చివరికి శరణు దిక్కు కేవలం పరమాత్మయే. అందుకని గోపికలంతా కలసికట్టుగా కృష్ణుడు మాకు మనోవల్లభుడు కావాలి, మనస్సుకి భర్త కావాలనుకున్నారు, శరీరానికి అనుకోలేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ శారీరకంగా భార్యాభర్తలు, కానీ మానసికమైన దాంపత్యం ఎంతమందిలో ఉంటుంది అంటే కష్టం అట కలియుగంలో. ఎందుకంటే పూర్తిగా మనస్సులో ఒక్కనాడు కూడా భర్తకి వ్యతిరేకంగా భార్య, భార్యకు వ్యతిరేకంగా భర్త నడుచుకోకుండా ఉంటే వారిని మనోవల్లభులు అంటారు. కానీ ఎంత కష్టం అండి, ఎప్పుడొకప్పుడు కోపం వచ్చినప్పుడు దిక్కుమాలను మొగుడిని అంటగట్టాడు మా నాన్న అనుకోకుండా ఉండగలరా? లేదా నువ్వెక్కడ దొరికేవాడు బాబు, నీ బదులు ఇంకో పెళ్లి చూపులకి వెళ్ళాను, ఆవిడ దొరికితే బాగుండు అనుకోకుండా మగవాడు ఉండగలుగుతున్నాడా? ఏదో మీలాంటి పుణ్యాత్మల్ని పక్కన పెట్టండి. మీలాంటి మహాత్ముల్ని పక్కన పెడితే సాధారణంగా లోకంలో ఎప్పుడో ఒకప్పుడు అంతో ఎంతో వ్యతిరేకం లేకుండా ఉండరు. మీరు మహాత్ములు, మీరు మినహాయింపు, మీరు నిజంగా మనోవల్లభులు అయి ఉంటారు. అలా అనకపోతే మళ్ళీ రేపు రారు ఎన్ని గొడవలు మరి. అందుకని కనీసం దారి కోసమైనా పొగడాల్సి వస్తుంది, కానీ మమ్మల్ని లేకపోతే తిప్పుతారా అంటారు. కానీ ఒక్కసారి అయినా తిప్పుతారండి. ఆ దెప్పడం మనస్సులోంచి తెప్పకుండా నాలుక చివరి నుంచి కోపం వచ్చి తిప్పితే పర్వాలేదు, అది మనస్సులోంచి వచ్చిందంటే మాత్రం ప్రమాదం. మాకు ఓ శిష్యురాలు ఉండేది, నాకంటే మా నాన్నగారికి, నాన్నగారి దగ్గరతో పాటు నా దగ్గర కూడా చదువుకుంది. నాన్నగారు పెద్ద గురువు, నేను చిన్న గురువు. ఈ నేను చెప్పే ఘట్టం జరిగేటికి ఆవిడకి 60 ఏళ్ళు, నాకు 14 ఏళ్ళు. ఆవిడకి 60 ఏళ్ళు, నాకు 14 ఏళ్ళు. వాళ్ళ ఆయనకి 65 ఏళ్ళో 70 ఏళ్ళో ఉన్నాయి. ఆవిడ రోజు వచ్చి, గురువు గారండి నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారండి, మధ్యలో ఈ దిక్కుమాలమొగుడు వచ్చాడండి పెళ్లి చూపులకి, నేను నచ్చానని చెప్పాడండి, అన్యాయంగా నన్ను మా నాన్న ఈయనకిచ్చి పెళ్లి చేసాడండి, నిజంగా మా భావం చేసుకుంటే అంత బాగుంటుందో, నా బావ ఆ బావ బావ గారిపోయాడు ఇప్పటికే, ముసిలాడు ఆయనను 60 ఏళ్ళు ఆవిడికి పెళ్ళయ్యే, అప్పటికి 45 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది, ఆ రోజుల్లో పెందరాళ్ళే పెళ్లి చేసేవారు. ఈ ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ మా బావ ఉంటుంది ఏమిటండి, ఇంకేమి ఇప్పుడు ఆ బావ డామడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏది ముక్కలు ముక్కలు అయిపోయిన ఆవు పాల కోవలో ఉన్నాడు. అయినా అందమైన బావ ఆవు పాల కోవ అంటుంది ఇవిడ. మా నాన్న నవ్వలేక ఆయన నాన్నగారు ఏటమ్మా ఇంకను అని తలలా పట్టుకుని వెళ్ళి రానివారు. ఇప్పుడు ఇప్పుడు ఆ దాంపత్యం మనోవల్ల భర్తమా అవుతుందా ఒకసారి ఆలోచించండి. అంటే ఎప్పుడూ ఆవిడికి భర్త మీద ప్రేమ లేదు, ఆ భర్త గారి ఈవిడ మీద ప్రేమ లేదు, ఇంకేం పెళ్ళది. ఇవి తెలుసో తెలియకో కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ గోపికలు కృష్ణుడు భర్త కావాలనుకోలేదు, మనోవల్లభుడు కావాలి, మా మనస్సులో శాశ్వతంగా కొలువయి ఉండే పరమాత్మయి ఉండాలి, ఆయన అటువంటి భర్త కావాలి, మమ్మల్ని రక్షించేవాడయి ఉండాలి, ముక్తి ఇచ్చేవాడు కావాలని కోరుకుని వారు కాత్యాయని వ్రతం చేశారు. భగవంతుడి కోసం ఇలా చెయ్యాలి వ్రతం. వాళ్ళు యమునా నదీ తీరంలో ఇసుకతోటి అమ్మవారి విగ్రహం తయారు చేశారు, కాత్యాయని విగ్రహం తయారు చేశారు. కాత్యాయని అనే శబ్దమునకు 30 ఏళ్ళలోపు పెళ్ళైపోయిన వెంటనే భర్తను కోల్పోయిన విధవ అని కూడా ఒక అర్థం ఉంది. చాలామందికి తెలియని రహస్యం అది. కాత్యాయని అనే శబ్దానికి బాల్య వితంతు అని కూడా అర్థం. ఈసారి వీలుంటే సూర్యరాయాంతని కంటూ చూడండి ఇంటికి వెళ్ళాక. అమ్మవారిని పూజిస్తే ఈ కాత్యాయని వ్రతం చేస్తే భవిష్యత్తులో అటువంటి వైధవ్యం రాదట. అందుకనే పెళ్లికి ముందు అమ్మాయిల చేత ఈ వ్రతం చేయించేవారు. తెలుసో తెలియకో ఈ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఆ వ్రతం చేస్తే ఇలాంటి వైధవ్యం రాదు, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ రాదు. ఇవి మంత్రశాస్త్ర రహస్యాలు. పూర్వం పిల్లలందరి చేత ఇంచుమించుగా వీలున్నప్పుడల్లా ఈ కాత్యాయని వ్రతాలు రుక్మిణీ కళ్యాణాలు ఎందుకు చేయించేవారంటే పెళ్ళయ్యాక ఇద్దరూ హాయిగా కలిసి ఉండాలి, ఒకరిని విడిచి మరొకరు ఉండకూడదు, కలిసి శాశ్వతంగా ఉంటే అది ఒక అందం కదా అని చేయించేవారు. ఇప్పుడు నాస్తికవాదం వచ్చి వాటిని విడిచిపెట్టాం, విడిచిపెట్టి ఎన్నో రకాలైన ఇబ్బందులు పాలైపోతున్నాం మనం. సరే కర్మయోగం అనుకోండి, అది ఇసుకతోటి వీళ్ళు యమునా తీరంలో కాత్యాయని విగ్రహం చేసి అమ్మవారిని భక్తితో పూజించేవారు. వెన్న మేగడ నివేదన చేసేవారు, పాలు బాగా మరగబెడితే కొంచెం చల్లారాక పైన ఇంత మంచి తట్టుగా మేగడ తేలుతుంది, ఆ మేగడ గరిటితో అలా తీసి కుండలో వేసి దాన్ని అమ్మవారికి నివేదన చేసి దానికి ఆ ప్రసాదంగా తినేవారట. అందరికీ పెట్టేవారు, వాళ్ళు ఒక్కడే తినేయకుండా. మనం తెలుగులో మేగడ అంటాం, హిందీలో మలాయి అంటారన్నమాట, ఆ పైది అలా తీస్తారన్నమాట. అది కూడా తాజాది పెట్టాలి. మళ్ళీ ఈ మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి 2021లో పెట్టినటువంటి మేగడని ఫ్రిడ్జ్లో నుంచి 2022లో తీసి నైవేద్యం పెడితే అది కాత్యాయని వ్రతం కాదు. ఇన్ని నియమములతో వాళ్ళు వ్రతం చేసి దర్భలు పరుచుకుని నేల మీదే పడుకునేవారు అన్నమాట. ఇందాక నిన్న చెప్పాగా మీకు అల్పాహారం ఎలా తిన్నారు, కాబట్టి వాళ్ళు మళ్ళీ చెప్పక్కర్లా. ఈ నియమములు పాటిస్తూ ప్రతిదినము తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఎవరైనా ఇళ్లల్లో నిద్రపోతుంటే ఓ సుందరి, ఓ బోటి, ఓ రమణి అని వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టి అందగత్తెలైతే అందగత్తె అందగత్తె అని పిలిచి ఇళ్లల్లోంచి లాక్కొచ్చేవారు. నిద్రపోతున్న వాళ్ళకు కూడా మెలుపు తెప్పించేవారు, జోలపాట పాడేవారు. వాళ్ళు పాడే జోలపాట నిద్రపోవడానికి కాదు, మెలుకు తెచ్చుకోవడానికి ఉపయోగపడేదిట, అంత అద్భుతంగా పాడేవారట. ఇలా పాడి మొత్తం మీద లేపి ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పుచ్చుకొని వీరంతా యమునా తీరానికి వెళ్ళేవారు. రమణుల్ ప్రొద్దున మేలుకాంచి సఖులను రెండంచునాత్మీయ నామములం చీరికుచద్వయీ భరములను మధ్యం బులల్లాడగా ప్రమదోద్దామ గజేంద్రయాన లగుచు పద్మాక్షుని పాడుచున్ యమునా తీరము చేరవోయిరి గృహీత అన్యోన్యహస్తాబ్జలై గృహీతాన్యోన్యహస్తాబ్జలై. ఈ స్త్రీలంతా తెల్లవారుజామున లేచేవారు, లేవగానే శ్రీకృష్ణుడే తలుచుకునేవారు. నారాయణ, గోవింద, కృష్ణ, మాధవ, దామోదర అంటూ కృష్ణుడి నామాలన్నీ స్మరించేవారు, పాటలు పాడేవారు మధురంగా. పైగా కృష్ణుడి మీద వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఎండిపోయిన చెట్లకు చిగుళ్ళు వచ్చేవి, రాళ్ళు కరిగి నీరై ప్రవహించేవి, అంత మధురంగా పాడేవారట. ఈ విధంగా పాటలు పాడుకుంటూ ఎవరైనా ఇళ్లల్లో నిద్రపోతూ ఉంటే వాళ్ళందరినీ లేపి వారిని కూడా బయటికి రప్పించి ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని ఒయ్యారంగా మదపుటేనుగుల్లో నడుచుకుంటూ యమునా తీరానికి చేరేవారు. అక్కడికి వెళ్ళగానే ఇసుకతో చేసిన విగ్రహం ఈ నల్లాళ్ళు అక్కడ ఎట్టే పెట్టారు కదా పడిపోకుండా, ఆ విగ్రహానికి ముందు పువ్వులు అలంకరించి అప్పుడు స్నానం చేసేవారట. తెచ్చిన పువ్వులు ఆ విగ్రహం దగ్గర పెట్టాలి, పెట్టి స్నానానికి దిగాలి. ఎవరు చెప్పారో కానీ నదికి స్నానానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో స్నానం చేయకుండా నదిలో స్నానం చేయకూడదని చెప్పారట. అది ఒట్టి అబద్ధం. అసలు మనం స్నానం నదిలో చేస్తే మన పాపాలన్నీ ఆ నది పట్టుకుపోతుంది. నువ్వు ఇంట్లో స్నానం చేస్తే ఇంట్లో ఉన్న బాత్రూంలోనే నీ పాపాలు కొన్ని పోతాయి కనుక కొన్ని శేషాలు మిగిలిపోతాయి. పూర్వం మహానుభావులంతా లేవగానే ముఖం కడుక్కొని యమున, గంగా మొదలైన నదుల్లో స్నానం చేశారు. అప్పుడే నిజమైన అఘమరక్షణ స్నానం అవుతుంది. ఇంట్లో స్నానం చేస్తే ఇంక యమునా నదికి ఎందుకు వెళ్ళడం, గంగకి వెళ్ళడం ఎందుకు, నువ్వు నీ పాపాలు అది లాగుతోంది, ఈ మలిన శరీరంతో అందులో మొలగాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే దరిద్రపు సబ్బులు పెట్టుకోకూడదు, అంతే తేడా. ఆ రోజుల్లో కుంకుడుకాయలతో తోముకునేవారు, కుంకుడుకాయలతో తోముకుంటే నదికి మంచిదట. కానీ తక్కినవి ఈ రసాయన పదార్థాలు వాడకూడదు. రాముడిని చూడండి, చిత్రకూట పర్వతం మీద నుంచి లేవగానే భార్యాసమేతంగా వెళ్ళి శుభ్రంగా స్నానం చేశాడు. వాల్మీకి తమసా నదిలో న్యస్యతాం కలశంతాత దీయతాం మమ వల్కలం అని శిష్యుడికి చెప్పి శుభ్రంగా స్నానం చేశాడు. కట్టుకునే తువ్వాలు కట్టుకుని వాళ్ళంతా అప్పుడు అందులో దిగిన తర్వాత మట్టి అందులో వేసి స్నానం చేసి అప్పుడు మళ్ళీ స్నానం సంకల్పం చెప్పుకునేవారు. అకర్దమ మిదంత్యర్థం సన్ మనుష్య మనోయథ అంటాడు వాల్మీకి రామాయణంలో వాల్మీకి భరద్వాజునితో. చూసావా, ఏమాత్రం బురద లేకుండా నిర్మలంగా ఉంది నీరు. ఈ నిర్మలమైన నీరు పవిత్రుడైన మనిషి యొక్క మనస్సులో ఉందిట, ఒక మంచివాడి మనస్సులో ఉందిట. మంచివాడి మనస్సులో కాలుష్యం కల్మషం ఉండదు. నీచుల యొక్క మనస్సులో అన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి. కానీ మీలాంటి ఉత్తముల యొక్క మనస్సుల్లో ఏ కాలుష్యం ఉండదు, ఇతరుల మీద ద్వేషం ఉండదు, ఇతరుల మీద అసహ్యం ఉండదు, ఇతరుల నాశనం కోరుకోరు. మీలాంటి పవిత్రుల యొక్క మనస్సులు ఎలా ఉన్నాయో తమసా జలం అలా ఉందిట. అప్పుడు కొంచెం ఇంత ట్రాఫిక్ తక్కువ కదండి, డ్రైనేజ్ అందులో కలిపేసేవారు కాదు, ప్లాస్టిక్ లేదు. ఆ రోజుల్లో నదీ జలాలు నిర్మలంగా ఉండేవన్నమాట. మనస్సులు అలాగే ఉండేవి ఎక్కువ భాగం, అలాగే ఎక్కువ మంది యొక్క మనస్సులు నిర్మలంగా ఎలా ఉన్నాయో అలాగే నీళ్లు కూడా ఉండేవన్నమాట. కాబట్టి ఎప్పుడు మీ పాపాలు పోవాలనుకుంటే, మేము ఇంకా మానవులం కనుక అంతో ఎంతో పాపం చేసి ఉంటామనే నమ్మకం మీకుంటే, లేవగానే ముఖం కట్టుకుని అదే శరీరంతో స్నానం చేయండి. దానికే అఘమరక్షణ స్నానం అని పేరు. కావాలంటే మీకు ఎప్పుడైనా బృహస్పతి రాసిన స్వప్నాధ్యాయము, గమన విధానము, శకున ప్రకరణము, వీటిలో గమన విధానం అని ఉంటుంది. శకునం గురించి చెప్పాను మీకోసారి, స్వప్నాధ్యాయం చెప్పాను. స్వప్నాధ్యాయంలో బృహస్పతి రాసిన కొన్ని శ్లోకాలు కూడా ఉటంకించాను. దాంతోపాటు ఈ నదీ గమన విధానం రాశాడు ఆయన. నదికి వెళ్ళేటప్పుడు ఓ మంచి పళ్ళు తవ్వుకునే పుల్ల వెంట పెట్టుకుని నదీ తీరానికి వెళ్ళి చెంబుతోటి నీళ్లు తీసుకుని పళ్ళు తవ్వుకుని ఆ నీళ్లతోటి పుక్కిలించి బయట ఉమ్మాలి, నదిలో ఉమ్మకూడదు. అనంతరం ఎంత మట్టి తీసుకుని అందులో వెయ్యాలి, అప్పుడు స్నానం చేయాలి, మూలగాలి. ములిగిన తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని ఇప్పుడు శుభ్ర స్నానం చేయాలి. అప్పుడు వీడి శరీరానికి మనస్సుకి ఉన్న మొత్తం పాపాలు కల్మషములు ఆ నదీ దేవత పట్టుకుపోతారు. మళ్ళీ ఇంటికి వచ్చాక కొత్త పాపాలు చేసుకోవచ్చు, పాత పాపాలు అందులో పోతాయి కనుక. అవునా, అలా చేయొద్దు. అదే ఇవన్నీ చేయకుండా ఇంట్లోనే వదిలి స్నానం చేసుకెడితే నీ కాలుష్యాలు పోవు. ఇదంతా ఎవరి గురించి చెప్పారు, మేము ఇంకా మానవులం కనుక అంతో ఎంతో దోషం చేసామనుకున్నప్పుడు. మీలాంటి మహాత్ములు, మేమెక్కడ చేసామండి పాపం, మా జీవితంలో ఎప్పుడు పాపమే చేయలేదు, పొరపాటును మేము గురువుగారిని తిట్టలేదు, పొరపాటును కూడా మేము దానం చేసి బయటికి చెప్పుకోలేదు, మా వంటి పుణ్యాత్ములు లేరనుకుంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అనకుండా ప్రదక్షిణ చేసేటప్పుడు పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మ పుణ్య సంభవ అని చెప్పుకోండి పర్వాలేదు. ఒకసారి అడిగాను నేను మా నాన్నగారిని, ఏమండి ఇన్ని యజ్ఞములు చేసి యజ్ఞంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాపోహం అంటున్నారు ఏమిటి అన్నాను. అహం అని ఉంది కదా, అహం ఉన్నంత వరకు నువ్వు పాపాత్ముడివి అన్నారు ఆయన. పాపహ అహం, నేను పాపాత్ముడిని. నువ్వు అహం అనుకోకుండా ఏమైనా చేయగలవా, నేను అనుకోకుండా మీరు ఎవరన్నా చేయగలరా, ప్రమాణం చేస్తే పద్మాకర్ అనబడే నేను, ఆయనైతే భరత్ కుమార్ అనబడే నేను, భరత్ అనబడే నేను అని చెప్పట్లా. తెల్లవారులేస్తే నాకు మీ పేరు చెప్పుకోకుండా ఎవడుంటున్నాడు? ఏ పని చేసినా మీ పేరు చెప్పుకోకుండా చేయగలుగుతున్నారా? అన్నం తిన్న దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా అనుక్షణం నేను చేశాను నేను చేశాను నీ గుర్తింపు లేకపోతే మండిపోతుందే. కాబట్టి ఎప్పుడు నేను అనుకుంటున్నాను, నేను అనుకున్నంతవరకు ఈ పాపపుణ్యములు నీవే. అంతకాలం నువ్వు పాపోహమే, పాపకర్మాహమే, పాపాత్మ, పాప సంభవ అనవలసింది. అహం తీసేస్తే, నేను అనే పదం తీస్తే బతకలేవు. అహంకారం, మమకారం ఈ రెండే ఈ మనుషుల్ని భ్రష్టుల్ని చేస్తాయి. నేను 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 కూడా కాదు. కొంతమంది అయితే ఇక కాస్త చేతిలో కర్ర వచ్చిందంటే మేము మేమండి అంటాడు. ఇది ఇంకా భయంకరమైన అహంకారం. ఇక మమకారం అంటే నాది నావాడు, మమ అంటే నాది నాకు సంబంధించినది. మమకారం అనగా ఏంటనమాట, కొడుకు కనబడ్డాడు అనుకోండి, నా కొడుకుండు వాడిని దీవించండి, వాడి బయట వాడి కొడుకు దీవించకూడదు. నా కూతురు, మా ఆవిడ ఇక్కడ నుంచి ఫోన్ చేస్తాడు అన్నాడు, మా ఆవిడ కొంచెం మంచినీళ్ళు ఎవరా అండి, అది పక్క వాళ్ళకి అయితే ఇస్తాడా, ఎవడు చచ్చినా మా ఆవిడ. మన వాళ్ళకైతే ఒక రకంగా ఉంటుంది, ఇంకోళ్ళకైతే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు పంచులు పంచి పెడుతున్నప్పుడు అందరికీ ఒకే రకమైన అద్భుతమైన ఖరీదైన పంచులు చూడండి, ఎవరికి ఏమాత్రం తేడా లేకుండా పంచిపెట్టాం. ఇదే మమకారం ఉంటే వీడు మావాడు అనుకున్నప్పుడు వాడికేమో ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు ఉన్నటువంటి పంచి కొని పక్కవాడికి 50 రూపాయలు నాసిగుడ్డ పెడతారు. అలా పెట్టకూడదు, అందరినీ సమానంగా చూడాలి. ఈ రెండు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. ఈ ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట, నదిలోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా పవిత్రంగా నేను పాపాత్ముడనే చెప్పుకుని ఈ పాప పంకిలమంతా పోవాలి, శరీర పంకిలమంతా పోవాలి అని స్నానం చేస్తే అప్పుడు అఘమర్షణ స్నానం అనే పేరుతో నువ్వు స్నానం చేసినట్టు అవుతుంది. నీ అఘములు అంటే పాపములన్నీ ముద్దయిపోతాయి, అవన్నీ తునాతునకలైపోతాయి, నదీదేవత వాటిని స్వీకరిస్తుంది. ఇలా గోపికలు రోజు స్నానం చేశారన్నమాట నదిలో. స్నానం చేసి చేయగానే ఒడ్డుకొచ్చేవారు, అక్కడ ఉన్న కొత్త వస్త్రాలు ధరించేవారు, పసుపు ముఖానికి పూసుకుని కుంకుమ బొట్లు పెట్టుకునేవారు, అమ్మవారికి కాత్యాయని మాతకి పూజ చేసేవారు. ఓ కాత్యాయని భగవతి నీకున్మృక్కదము మేమునేడను కంపన్, మా కిందరకును వైళమా శ్రీకృష్ణుని మగనిగాగచేయుము తల్లి. ఓ కాత్యాయని భగవతి జగన్మాత, నీకు మేమంతా ప్రేమతో నమస్కరిస్తున్నాం, భక్తితో నమస్కరిస్తున్నాం. అమ్మవారికి ప్రేమగా నమస్కరించాలట, మా అమ్మ అనుకుని మాతృప్రేమతో నమస్కరించాలి. అలాగే మేము నమస్కరిస్తున్నాం. మాకందరికీ కూడా వారు వీరు అనే తేడా లేకుండా ఇక్కడ ఉన్న మా గోపికలందరికీ శ్రీకృష్ణుడు తొందరగా మనోవల్లభుడయ్యేటట్టు అనుగ్రహించు. ఓ తల్లి మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు, చేతో విభుడైన నాడు చెలువల్ల మెల్లందేతి వసంతములాడుతూ జాతర చేసెదము భక్తి చాతురితోడంది. ఓ తల్లి, మా అందరికీ శ్రీకృష్ణుడు చేతో వల్లభుడు కావాలి, మనోవల్లభుడు కావాలి. అలా అయ్యాడంటే నీ అనుగ్రహంతో కృష్ణుడు మాకు భర్త అయితే మేమందరం కలిసి నీకోసం ఒక ఉత్సవం చేస్తాం. అమ్మవారికి జాతర అని చేస్తారు, యాత్ర అదే జాతర అంటే అమ్మవారిని ఒక రథంలో కూర్చోబెట్టి, ఉత్సవమూర్తుల్ని రథంలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతూ మధ్య మధ్యలో ఏం చేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు దొల్లుకుంటారు. హోలీ నాడు రంగులు దొల్లుకున్నట్టుగా పిచ్చికారి గొట్టాల్లో రంగులు కోసుకుని దొల్లుకుంటూ వెన్న మేగడ ఒకళ్ళ మీద కొట్టుకుంటారట. రంగులు కొట్టుకుంటే ఇబ్బంది కానీ అదే వెన్న మేగడ కొట్టుకుంటే లాభం ఉండదు. నేను ఇంత వెన్నముద్ద తీసి టక్కన కొట్టానుకోండి ఆ తాతయ్య గారికి, ఆయన నోరు తెరిచి బాగుందనుకు అని నాకోవచ్చు. అందులో బాగా మీసాలు ఉన్నవాడికి ఎక్కువ లాభం, ఆ మీసాల్లో ఇరుక్కుపోతుంది అన్న బోల్డ్ వెన్న ఇరుక్కుపోతుంది. ఇంకేమైనా అనుకోవచ్చు పారాయణలో, మీసాలు లేని వాడికి అంటుకోకుండా కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఒక ఆయనకి నెత్తి మీద బట్టతల అలా వేయగానే వెన్న కిందకి జారిపోయేది. అదే పక్కన జుట్టున్న ఆయన ఉన్నాడు, ఆయన జుట్టులో ఇరుక్కుపోయి ఆ వెన్న ఏదో లాక్కు తిరగలిగేవాడు. కాబట్టి జుట్టుంటే కొన్ని లాభాలు, నున్నగా రాగి పాత్రల తోమి బోర్లించిన రాగి పాత్రల తలకాయ ఉంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎండలోకి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. సరే ఏం చేస్తావు ఇవన్నీ భగవంతు నిర్ణయం అనుకోండి. ఈ విధంగా వెన్న మేగడ కొట్టుకుని ఆనందంగా వాటిని తింటూ యాత్ర చేసేవారు అమ్మవారికి. ఆ కాసేపు కూడా పాటలు పాడేవారు అమ్మవారి మీద అనమాట, రకరకాల పాటలు పాడేవారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, నెయ్యి వెన్నే కాదు ఇంకా రకరకాల పదార్థాలు నీకు నివేదన పెడతాం, ఈ పిచ్చికారీ గొట్టాల్లో రంగులు బదులుగా నెయ్యి పోసుకుని కొట్టుకుంటాం, నేతి వసంతములో ఆడచ్చు, గొట్టాల్లో నెయ్యి పోసుకుని క్షుష్ అని జల్లుతారనమాట. ఆ జల్లేదేదో కాస్త ఏ టిఫిన్లో తింటున్నప్పుడు జల్లిపోతే బాగుండు, టిఫిన్లో ముఖం మీద కాకుండా ఒళ్ళంతా కొట్టుకునేవారండి నెయ్యి. ఆ విధంగా నేతి వసంతం ఆడుకుంటూ నీకు యాత్ర నిర్వహిస్తాం, జాతర చేస్తాం, ఉత్సవం చేస్తాం తల్లి అని మొక్కుకున్నారు. ఇవన్నీ కామ్యకర్మలు, కోరిక తీరితే మేము ఈ పని చేస్తాం అని అమ్మవారికి కూడా ఓ లంచం ఇవ్వడానికి కామ్యకర్మ అంటారు. ఇవి కూడా శాస్త్ర విహితములే, శాస్త్రంలో చెప్పబడినవే. కొంతమంది కోరికల కోసమే భగవంతుడు నర్చిస్తారు, కోరిక తీరాక మళ్ళీ కనపడ్డం. ఇలా వీళ్ళు రోజు అమ్మవారిని పూజించి నేతి అన్నం, నేతితో వండినటువంటి అన్నం ఒక పూటే తింటూ ఒక మాసమంతా, మార్గశీర్ష మాసమంతా వ్రతానుష్ఠానం చేశారు. ఇంకా ఒక్కరోజులో ఈ కార్యక్రమం పూర్తవుతున్నమాట, మార్గశీర్షం పూర్తవుతుంది, చివరికి వచ్చేసింది కార్యక్రమం. కృష్ణుడు వీళ్ళు ఈ కాత్యాయని వ్రతం చేయడం, అమ్మవారికి పూజ చేయటం, తానే మనోవల్లభుడు కావాలని కోరుకోవడం, అన్నీ ఎరిగినవాడు ఆయన తెలియదే ఉంది. సర్వాంతర్యామి గనక ఎవరి మనస్సులో ఏ కోరిక ఉందో ఏ ఊహ ఉందో ఆయనకి తనంత తానే తెలుస్తుంది. అందరికీ ఆత్మ ఆయన గనక. ఒకరోజు ఏం చేశాడు ఆయన, ఇంకా రేపటితో వ్రతం పూర్తవుతుంది, ఈలోపు గోపికలను అనుగ్రహించాలని సంకల్పించి పిల్లలందరినీ పిలిచాడు. ఇదేమిటి కృష్ణ, రోజు ఐదైతే కానీ లేపేవాడివి కాదు, ఇవాడ మరీ బొత్తిగా మూడింటిగా లేపుతున్నావు ఏమిటంటే, ఇవాడ ప్రత్యేకమైన పని ఉంది అందుకే లేపాను, 3 o'clock కల్లా ఫ్లైట్ మనకిప్పుడు, లేవండి అని అందరినీ లేపేశాడు. అందరినీ వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఎక్కడికో చెప్పడు, నాతో కూడా రమ్మన్నట్ట. వీళ్ళు జయ కృష్ణ అనిపోయారు. ఇదిగో అదే అరవద్దన్నాను, నిశ్శబ్దంగా రండి అన్నాడు ఆయన. జయ శ్రీరామ్ అని సూర్యబాబు గారు వచ్చినంత కంఠంతో అరవడం మైకు దగ్గర, ఇప్పుడు మనం రహస్యంగా వెళ్ళాలి, ఇప్పుడు కిక్కులు మనకుండాలండి అన్నట్ట. మధ్య మధ్యలో మనం భగవన్నామం గట్టిగా చేయాలండో, కానీ కొన్ని పనుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం రహస్యంగా చేయాలట. అందుకని కదల్ల కుండని తోడి వారల కన్ను సన్నల నిల్పుచున్ పదములొయ్యన్న నేల పెట్టుచు పద్మనేత్రుడు మౌని పొదల మాటున అల్ల నల్లన్న పొంచి పొంచిన తాంగుడై అదన్ను గోరుచుడాసి వ్రేతల అంబరం బుల్లు దొంగిలన్. కదలకండి కదలకండి అని తన తోటి వారందరినీ, స్నేహితులందరినీ అలా కనుసైగతో ఆపాడు. కృష్ణుడి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. కొంతమంది ఉన్నారు చేతికి మంచినీళ్ళు ఇస్తారు, తాగాక గ్లాసు ఈయన ఎలా పట్టుకునే ఉంటాడు, వాడు దింపడం, వాడి ఫోన్ వాడిది, ఎవడదృష్టం వాడికి అదృష్టం కొద్దీ దొరుకుతారు అసిస్టెంట్లు, కొందరికి అసిస్టెంట్లు కొందరికి అసిస్టెంట్లును. కానీ కృష్ణుడి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారే సైగతో అర్థం చేసుకునేవారట, అలా కను సైగ చేస్తే వాళ్ళకి అర్థమైపోతున్నారట. ఆయన అలా కంటి కొలుకులతో చూడగానే ఓహో కృష్ణుడు మెల్లగా నడవమన్నాడు, ఎక్కువ అల్లరి చెయ్యొద్దన్నాడు, మాట్లాడవద్దన్నాడు, నిశ్శబ్దంగా ఉండమన్నాడు అని కనిపెట్టేశారట అన్నాడు. అంతే ఆగిపోయారు. అసలు అలాంటి వాడు ఎప్పుడు దొరుకుతాడో చూస్తాను నేను. అదే నా ఆశే కానీ ఏమి ఎప్పటివరకు ఒకడో దొరకలేదు. ఏటవతల హోరులో ఉంటుంది మా వాళ్ళ రహస్యం. అలా కాకుండా సైగలతో అర్థం చేసుకుని నిశ్శబ్దంగా కూడా వచ్చారట వాళ్ళు. ఆ పొదల్లోంచి పొంచి పొంచి నల్లపిల్లిలాగా అలా 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 పాక్కుంటూ వెళ్ళారు. ఎందుకంటే గోపికల సమయంలో యమునా నదీ తీరంలో స్నానం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆ పూట వస్త్రములన్నీ ఒడ్డు మీద పెట్టి దిగంబరంగా స్నానం చేస్తున్నారు. ఈ నల్లవాళ్ళు అలాగే చేస్తున్నారులేండి, ఈరోజు అలాగే అక్కడికి ఎవరు రారు కనుక ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు వెళ్ళారట. అది హీ షీ అని పెడతారు కదా బాత్రూముల దగ్గర, అలా ఆ రేవుకి షీ అని పెట్టుకుని అక్కడ స్నానం చేస్తున్నారు. అందుకని కావాలని కొంటె కృష్ణుడు ఏం చేశాడనమాట, అలా పొదల్లో నక్కి నక్కి వెళ్ళాడు. మౌని అయ్యాడు. మునిగా ఏమాత్రం మాట్లాడకుండా ఉన్నాడు. అదను కోరుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళు? ఈ తోయజనేయులంతా ఎవరు ఇక్కడికి రారు గనక కృష్ణుణ్ణి పాడుకుంటూ వస్త్రములన్నీ తీసి ఒడ్డు మీద పెట్టి ఇసుక తిన్న మీద హాయిగా ఒకళ్ళ మీద ఒకటి నీళ్లు దల్లుకుంటూ పాడుకుంటారన్నమాట వాళ్ళు. నిజంగా పోటవాళ్ళు జలక్రీడలు ఆడుతూ ఉంటే ఆ జలక్రీడల దృశ్యం చూడడానికి దేవతలకు కూడా రెండు కళ్ళు సరిపోలేదు. అంత భక్తితో చన్నీళ్ళలో స్నానం చేస్తున్నారండి వాళ్ళు. ఆ చన్నీళ్ళలో దిగితే కన్నీళ్ళు వస్తాయి మనకి. అటువంటిది మొన్న ఫిబ్రవరిలో భాగవ సప్తాహంలోనే ఎంతమంది స్నానం చేశారు పొద్దున గంగలో? అమ్మ బాబాయ్ గురువు గారు గంగా స్నానం గొప్పదే కానండి ఈ ఫిబ్రవరిలో చేయమండి అన్నారు. ఎందుకంటే చలి వేసింది, అందరూ వేడినీళ్ళే స్నానం. అటువంటి చలిలో కృష్ణుణ్ణి పాడుకుంటూ వాళ్ళు హాయిగా జలక్రీడలు ఆడుకుంటున్నారు, నీళ్లు చల్లుకుంటున్నారు, తొక్కల మీద జల్లు పోరాటం ఆడుకుంటున్నారట. అసలు జల్లు పోరాటం ఎంత కష్టమో చూడండి, ఇలా నీళ్లు చల్లుకుంటారు అన్నమాట. తోయ జనయనలు యమునా తోయములందుంట ఎరిగి దూరగుడయ్యు తోయ జనయనుడు హరి తన తోయము గోపకులు తాను దోతించిన రూప. వాళ్ళు ఎక్కడో దూరంగా కదంబ వృక్షం ఉన్న ప్రాంతంలో యమునా నదీ జలాల్లో స్నానం చేస్తున్నారు అని పద్మాక్షుడు కృష్ణుడు కనిపెట్టి తన స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చాడు. ఎక్కడో దూరంగా ఉన్నవాడు కూడా. ఆ సమయానికి వాళ్ళకి ప్రపంచం తెలియట్లేదన్నమాట. భలే కిలకిల్లాడుకుంటున్నారు అనమాట, జల్లకాలాటల్లోనే పాడుకుంటూ హాయిగా వాళ్ళేమో స్నానాలు చేస్తున్నారు. పరవశత్వంతో ఒడ్డు మీద ఎవరున్నారు లేరు అని చూసుకోకుండా ఉన్న సమయంలో కృష్ణుడు, పిల్లలారా మీరు మాత్రం కదలకండి, చప్పుడు చేయకండి అని చెప్పి అమాంతంగా ఆ పొదల నుంచి బయటకు వచ్చాడు. అక్కడ మొత్తం వాళ్ళందరూ పెట్టుకున్న బట్టలన్నీ లొంగదొట్టి ఓ మూట కట్టి ఆ మూట పొదల మీద వేసుకున్నాడు. అతను గోరుచుడాసి వ్రేతల అంబరంబులు దొంగిలను, సమయం చూసుకుని ఈ గోపికల వస్త్రాలన్నీ మూట కట్టేశాడు, అవి దొంగతనం చేశాడు, భుజం మీద పెట్టుకున్నాడు. పోయి భుజం మీద పెట్టుకున్నవాడు ఇవన్నీ పట్టుకుపోయేవాడు ఇంకెక్కడికైనా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదట. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, అది కడిమి చెట్టు, పెద్ద కదంబ వృక్షం. ఆ కదంబ వృక్షం యొక్క వేళ్ళు కొంత మిగిలి మళ్ళీ ఆ చెట్టు ఈ మధ్యన పెరిగింది. 5200 సంవత్సరాల క్రితం నాటి చెట్టు ఇప్పటికి కూడా ఉందంటే ఆనాడు ఎలా ఉండేదో ఆలోచించండి వాతావరణం. ప్రకృతి ఎప్పటికప్పుడు తన తాను మళ్ళీ సంరక్షించుకుంటూ ఉంటుంది. ఆ చెట్టు మీదకి ఎక్కేశాడు ఆయన. ఉజ్జద్గంధ గజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుండాద్యుండర్భకు భంగి నర్భకులతో హాసాద్ది అయిగొంచు తన్నద్యంభక్కడ సీతవాత జనితానందంబుతో ఎక్కే తా సద్యోగర్భ విముక్త పాదపజను సంతాపమున్ నీపమున్. అది నేపవృక్షం, కడిమి చెట్టు. శ్రీకృష్ణుడు ఆ చెట్టు మీదకి ఎక్కాడు. ఆ సమయంలో ఆయన మంచి మదించిన పిల్ల ఏనుగుల గొన్న ఏనుగులో ఉన్నాడు. అలా ఉయ్యారంగా నడుచుకుంటూ చెక్క 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 చెట్టు ఎక్కేశాడు. ఆడవాళ్ళ బట్టలని మూటగట్టి మరీ వాటిని భుజం మీద వేసుకుని చెట్టు ఎక్కాడు. సమస్త లోకాలకి మూలకారకుడు, ఆదికారకుడు, మొట్టమొదటి పురుషుడు, ఆద్యుడు అంటారు ఆయన. ఆయనే అన్నిటికీ మూలం, ఆయనే తొలి పురుషుడు, ఆయనే అసలు పురుష శబ్దమునకు అర్హుడు. అసలు అందుకనే ఆయన పేరు మీదుగా పురుష సూక్తం వచ్చింది. అటువంటి వాడు అందరికీ ప్రభు. ఇప్పుడు చిన్నపిల్లవాడిగా మారి ఈ పిల్లలందరితో కలిసి హాస్యమాడుతూ వాళ్ళని నవ్విస్తూ ఈ ఆడపిల్లల యొక్క మొత్తం బట్టలన్నీ పుచ్చుకొని చెట్టెక్కాడు. ఆ ఎక్కుతున్నప్పుడు నది మీద నుంచి చల్లని గాలి మీదకు వచ్చింది. నదీ తీరంలో ఉన్నవాడికి అప్పుడప్పుడు చల్లగాలి తగులుతూ ఉంటాయి. ఆ వచ్చే గాలి కూడా మళ్ళీ మామూలు గాలి కాదు, నీటి తుంపరలతో కూడిన గాలి. నదిలో ఉన్న నీటి తుంపరలు పైకి లేచాయి, ఆ తుంపరలతో ఉన్న గాలి మీద పడింది. ఒకసారి ఆలోచించండి, వేసవకాలంలో అయితే ఆ నీళ్లు గాలి మన మీద పడితే, ఏది నదిలో ఉన్న కెరటాల్లోంచి నీళ్లు వచ్చి మీద పడి ఇంత గాలి తగిలితే హమ్మయ్య అనిపిస్తుంది. నిన్న పడవలో వెళ్ళామా, వెళ్ళినప్పుడు ఆ నీళ్లు మీద పడ్డాయా లేదా కొన్ని చీరుకులు ఎంత బాగున్నాయో, ఎవడికడే చొక్కాలు తీసి మరీ ఎక్కారు. ఆ చొక్కాలు తీసి ఎక్కిన వాళ్ళలో కొంతమంది కిందట ఏడా స్నానం చేసిన వాళ్ళు ఏమంటారు, చెయ్యత్తగానే అద్భుతమైన సువాసన కూడాను. ఎందుకు చెప్తానంటే ఆ వే ఎండకు తట్టుకోలేక అంత చొక్కాలు తీశారు. ఆ సమయంలో నీళ్లు పడగానే గాలి తగలగానే అమ్మ అమ్మ అని ఎంతో ఆనందపడిపోయారు. వేసవకాలంలో అయితే గాలి ఆనందమే. అది మార్గశిర మాసం, భయంకరమైన చలి. ఆ సమయంలో నది నీరు ఆ నీటి బిందువులతో కూడిన గాలి ఒంటికి తగిలితే ఆనందం ఎవడన పొందగలడా? కానీ కృష్ణుడు అలాగదట, తన నద్యం భక్కండ సీత వాత జనిత ఆనందంబుతో నెక్కి అన్నారు. ఆ నది నీటి తుంపర్లతో నీటి యొక్క కణములతో బిందువులతో పాటు వచ్చినటువంటి చల్లని గాలి ఒంటికి తగిలితే అది ఆయనకు ఆనందం కలిగించిందిట. ఆ చలిగాలి కూడా ఆయనకు ఆహ్లాదం కలిగించింది. కొంతమందికి అలా ఆనందం కలిగిస్తుంది అది అప్పుడప్పుడు. ఆ ఆనందంతో చెట్టెక్కాడు. ఆయన అలా చెట్టెక్కాడో లేదో ఆ చెట్టుకి ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పాపమంతా తొలగి తక్షణం విముక్తి కలిగింది, మోక్షం పొందేసింది పొమ్మన్నారు. అంటే చెట్టు రూపంలో అక్కడ ఉంటుంది, కానీ దాని ఆత్మ మాత్రం ఈ కలియుగాంతం అయిపోయాక వైకుంఠానికి వెళ్ళిపోతుందని పరమాత్మ వరమిచ్చాడనమాట దానికి. సకల లోకేశ్వరుడి పాద స్పరిశ తగిలిందండి ఆ చెట్టుకి. కృష్ణుడి యొక్క స్పరిశ వల్ల చెట్లు, పుట్టలు, గొట్టలు, గడ్డి పరకలు, పురుగులు కూడా తరిస్తాయి. అటువంటిది మానవులు ధరించడంలో ఆశ్చర్యమేమున్నది? అది జనుస్సంతాపాన్ని తొలగించుకుందిట. పుట్టడం వల్ల వచ్చిన దుఃఖం అంతా తొలగిపోయింది. అసలు జన్మయే ఓ దుఃఖం అన్నారు కదా, ఆ జన్మ దుఃఖం తొలగిపోయిందన్నమాట. అందున ఏదో జన్మాన్ని వాడకుండా జనుహు అనే పదంలో ఒక స్పెషాలిటీ ఉంది. మళ్ళీ 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 వచ్చే జన్మలు కలిగిన వాడికి మాత్రమే ఈ జనుహు అనే పదం వాడతారు. జనుర్జనన జన్మాని జనిరుత్పత్తిరుద్భవ అని అమరకోశంలో మన జన్మానికి ఉన్న పేర్లు ఉన్నాయి, పుట్టుకకి పేర్లు ఇవన్నీ. జనుహు, జనన, జన్మ, జనిహి, ఉత్పత్తి, ఉద్భవ, ఇవన్నిటికీ పుట్టడం అని అర్థం అనమాట. అందులో ప్రత్యేకంగా ఈ జనుహు అనే పదం ఎందుకు వాడారంటే మూర్ఖత్వంతో చేసిన పాపముల యొక్క ఫలితముగా వచ్చే పుట్టుకకి మాత్రమే ఈ జనుహు అనేది వాడతారు. అన్నిటికీ ప్రధాన అర్థం ఒకటే, కొంచెం తేడాలు ఉంటాయి. బుద్ధి అన్నప్పుడు మనీషా వేరు, బుద్ధి వేరు, ప్రజ్ఞ అంటే వేరు. వీటిల్లో రవ్వంత తేడాలు ఎలా ఉన్నాయో దీనికి కూడా తేడా ఉందన్నమాట. ఈ విధంగా చెట్టు యొక్క సంతాపాన్ని కూడా తొలగించి ఆయన పైన కూర్చున్నాడు. కృష్ణుడు చకచక చెట్టు ఎక్కుతూ ఉంటే అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న పిల్లలంతా పకపక పకపక నవ్వారు. ఈ పకపకలకి ఈ కృష్ణుడు పరిగెడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి గోపికలు చూశారు. అప్పటికే కృష్ణుడు మొత్తం వస్త్రాల మూట పైకి పట్టుకుపోయాడు. ఇక చూడండి వాళ్ళు ఏమన్నారో తెలుసా, మామా వల్లు వల్లు ముట్టకు, మామా కొనిపోకు పోకు, మన్నింపు తగల్ మామాన మేలగొనియదు, మామాన సహరణ మేల మానుము కృష్ణ. మా మా అంటే మా యొక్క, మా యొక్క, మా బట్టలు పట్టుకుపోకు అని ఒక అర్థం. అన్నిట్లో మామా అని ఉంటుందో అండి ఇందులో. మామా వరువులు పట్టకు, మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్ మామాన మేలగొనియదు, మామాన సహరణ మేల మానుము కృష్ణ. మొదటిదానికి మా మా అంటే మా యొక్క వలువులు ముట్టకు. రెండో దానికి రెండు అర్థాలు, మామా అంటే బావకి బదులుగా మామా అని పలికేవారు. మరో దానికి ఏమైనా అర్థం అనమాట, వద్దు వద్దు, పూర్వకాలంలో సంస్కృతంలోనే పలికేవారట. అందుకని మా వలువులు మా బట్టలు ముట్టుకోవద్దు, పట్టుకెళ్ళవద్దు, మమ్మల్ని అనుగ్రహించు. ఇక మూడో దాంట్లో మా మానము అంతే, పక్క పక్క వస్తే మామా అన్నట్టుగా కనబడుతుంది. ఎందుకు మా గౌరవాన్ని అపహరిస్తావు, మా మనస్సును ఎందుకు అపహరిస్తావు, కృష్ణ వద్దు వద్దు అన్నారు. అసలు ఆడవాడు స్నానం చేస్తున్నప్పుడు మగవాడు రావచ్చునా? ఒకవేళ పొరపాటును వచ్చారనుకుందాం. వచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యయ్యో పాపం పొరపాటును వచ్చాం ఇక్కడికి, స్త్రీలంతా స్నానం చేస్తున్నారు, ఇక్కడ లేడీస్ స్పెషల్ అని బోర్డు ఉంది కదా అని పక్కకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకుండా ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తావా అని దెప్పారు. ఇంతుల్తో యములాడుచుండ మగవారే తెంతురే, వచ్చిరా ఇంతల్ చేయుదురే కృపారహితులై, ఏ లోకమందైన ఈ వింతల్ నీ తల్ల పుట్టెగాక, మరి ఏమి కృష్ణ ఓచల్ల నీ చంతన్ దాసులమై చెరించదము మా చాలంబులిపింపవే. కృష్ణ, స్త్రీలు స్నానం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి మగవాళ్ళు రావచ్చా? ఒకవేళ పొరపాటును వస్తే కళ్ళు మూసుకోవాలి లేదా తల పక్కకి తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ వస్తే అయ్యో పొరపాటు చేశామని కనీసం నోటితో అయినా పలకాలి. ఇంతవరకు ఈ లోకంలో ఎవరూ నీవు చేసిన పని చేయలేదు, ఈ వింతలన్నీ నీ బుర్రలో పుట్టాయి, నీకు నమస్కరిస్తాం, నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం, దాశీలం అయిపడి ఉంటాం, మా వస్త్రాలు మాకిచ్చి వెళ్ళిపో. ఇంత అల్లరి చేయు కృష్ణ, నువ్వంటే మాకు అభిమానం, మమ్మల్ని రక్షించేవాడివి, దావాగ్ని నుంచి రక్షించావు, పాముల నుంచి రక్షించావు, ఎన్నింటి నుంచో రక్షించావు, ఇప్పుడు మమ్మల్ని ఇలా శిక్షిస్తావా అనగా అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, మీరేమో యమునా నదిలో అందరూ తిరిగేటటువంటి ప్రాంతంలో ఈ రేవులో స్నానం చేస్తారా, స్నానం చేసేవాళ్ళు వస్త్రాలు లేకుండా చేయటం చేయొచ్చా, బట్టలు ఒడ్డు మీద పెట్టారు, పెట్టినప్పుడు మేము వస్తాం ఇక్కడ ఎంతో పూర్వం అందరం సామూహికంగా స్నానం చేశాం కనుక. రాముల రాజులతోడ ఈ పనికి ఆరంభింతురే మీక్రియన్ మోమాటేమియులేక దూరెదరు మీ మోసంబు చింతింపరంభో మధ్యంబున నుండి వెలువడి వ్యసన్ పూర్ణేందు బింబానల్ మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుడా మీకిచ్చదన్ చెచ్చరన్. నలుగురు తిరిగేటటువంటి మార్గంలో వివస్త్రలై స్నానం చేయకూడదు. స్నానం చేసిన తర్వాత ఎవరేం చేసినా పడవలసిందే, ఇప్పుడు నేను కాబట్టి సరిపోయింది, ఇదే బయటవాడు ఏ దొంగడో అయితే ఏమైపోతారు, మీరు మీరు చేసిన పొరపాటు మీరు గ్రహించలేకపోతున్నారు, మీ పొరపాటు గ్రహించి ఎప్పటికైనా మీరు నీటిలోంచి బయటకు వచ్చి నాకు నమస్కరిస్తే మీ మీ చీరలు మీకు ఇచ్చేస్తానన్నాడు. ఇంతకు మించి ప్రారంభంలో ఆయన ఏం చెప్పలేదు, మీరు బయటికి రండి నాకు నమస్కరించండి అప్పుడు నేను మిమ్మల్ని మన్నించి మీ వస్త్రాలు మీకు ఇస్తాను, ఓ పూర్ణచంద్ర బింబానలారా రండి రండి అనగానే వాళ్ళు సిగ్గుపడిపోయారు. ఇదిగో నువ్వు కూర్మావతారంతో కొండ పైకెత్తాలి, మత్స్యావతారంతో చేపల నీటిలో ఇది వేదాలు రక్షించాలి, వరాహ రూపంతో భూమిని ఉద్ధరించాలి, నరసింహ రూపంతో దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించాలి, రాముడివై ధర్మ సంస్థాపన చెయ్యాలి, ఇవన్నీ చేయడం మాని కృష్ణుడివై కొంటి పనులు చేస్తావా, కొంటివి మా హృదయంబులు, మా హృదయాలు ఎప్పుడూ అపహరించావు, మా మనస్సులో నువ్వే ఉన్నావు, కొంటివి మానంబు లబ్జగొంటివి ఒలువలు కొంటివిక ఏమి కొందువో కొంటివే కద నిన్ను నెరుగి కొంటిమి కృష్ణ అన్నారు. మా హృదయాలు అపహరించావు, గౌరవం అపహరించావు, ఇప్పుడు సిగ్గులు కూడా పట్టుకుపోతున్నావు, ఒలువలు పట్టుకుపోయావు, బట్టలు పట్టుకుపోయావు, ఇంక ఏం పట్టుకుపోతావో తెలియదు, కొంటివాడివి కదా కృష్ణ, నిన్ను ఇప్పుడు మేము గ్రహించాం, నువ్వు కనుక వెంటనే మా బట్టలు మాకు ఇవ్వలేదనుకో వెంటనే మీ నాన్న దగ్గరికి వెడతాం, మీ నాన్న మాకు రాజు నందమహారాజు, ఆయన నందమహారాజా నందమహారాజా మీ నందనందనుడు ఏం చేశాడో తెలుసా, మా వస్త్రాలు అపహరించాడు అని మేమంతా ఆయనకి కంప్లైంట్ ఇస్తాం, ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తాం, ఆ తర్వాత ఆయన నిన్ను శిక్షిస్తాడు జాగ్రత్త అనగానే నాకే వెళ్ళిరండి మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పిరండి అన్నట్ట. ఏం కదులుతారు వాళ్ళు, కథలు లేకుండా ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నాడు ఆయన. ఇలా కాసేపు అన్నాక అమ్మాయిల్లారా, నేను ఎప్పుడూ మీలోనే ఉన్నాను, నేను లేని ప్రాంతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా, లక్షణవతులారా లజ్జించి చెప్పరు కానీ మీ మర్మములు కానబడి సుగుణలు కలిగినటువంటి వాడు, సకల సుగుణాభిరామలు వీరు, సిగ్గుపడి చెప్పట్లేదు కానీ మీ మనస్సులో ఉన్న అభిప్రాయం నాకు తెలుసు, నేనే మనోవల్లభుడు కావాలనే కోరికతో మీరు ఈ వ్రతాన్ని చేపట్టారు, పట్టినవారు ఒక దోషం చేశారు, ఆ దోషం ఏమిటో మీకు తెలియాలి, తెలియాలంటే నీటిలోంచి బయటికి రావాలి, వచ్చి నాకు నమస్కరించాలి, అప్పుడు వస్త్రాలు ఇస్తాను, నేను పరమాత్మని మీరు గ్రహించారు, గ్రహించినప్పుడు నేను మీ శరీరాల్లో ఉన్నాను, మీ శరీరం మీ ఆత్మ మీ అవయవాలు సమస్తం నేనే, నేను చూడని మర్మం ఎక్కడున్నది మీ శరీరంలో అనగానే వాళ్ళకి కొంతవరకు అవగాహన అయ్యింది. అయినా సహజమైన సిగ్గోటి ఉంటుందిగా, బిడియం పూర్వం సిగ్గు అని ఒక పదార్థం ఉండేది, అందుకని కొందరు వెడలు దమందురు కొందరు వెడలుటయు సిగ్గుగొను గోవిందుండందురు తమలో వడకుచు కొందల మందదురు వడకుగొని మునినాథ. కొంతమంది ఏమో వెళ్ళిపోదామే కృష్ణుడేగా అన్నారు, మరికొందరు కృష్ణుడితో పాటు పిల్లలు కూడా ఉన్నారు కదా అన్నారు. అయ్యో సిగ్గు ఎలాగే అని ఒక ఆవిడంది, సరే ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావించి ఏమైనా కృష్ణుడు అంటే మనకిష్టం, ఆయనే భగవంతుడు దిక్కనుకున్నాం, ఆయన ఏం చెబితే చేద్దాం, నిజంగా కృష్ణుడు జగద్గురువు, ఆయన ఏం చెబితే అది చెయ్యాలి అని మనం నిర్ణయించుకున్నాక మన సొంత పెత్తనం విడిచిపెట్టి ఆయన చెప్పినట్టే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నారు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే అప్పటికే శరీరం అంతా వణికిపోతుంది, చాలాసేపటి నుంచి వీటిలో ఉన్నారు వాళ్ళు. అందుకని వెంటనే చెంచప్పల్లవ కోమల కంచన నవరత్న ఘటిత కంకణ రుచి రోదంచితకర సంఛాదిత పంచాయుధ గేహలగుతూ పడతులు వరుసను వరుసగా నీటిలోంచి వాళ్ళంతా బయటకు వచ్చారు. అప్పుడు మళ్ళీ కృష్ణుడేమన్నాడు, రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరిస్తేనే మీకు వస్త్రాలు ఇస్తానన్నాడు. వెంటనే వాడు రెండు చేతులు నుదుటికి చేర్చి కృష్ణ గోవింద అన్నారు. తక్షణం వస్త్రాలు ఇచ్చాడు ఆయన. ఆ వస్త్రాలు ధరించాక, స్త్రీమూర్తులారా, మీరు చేసిన పొరపాట్ల వల్ల మీరు నశించిపోకుండా ఉండడం కోసం నేను ఈ పని చేశాను. నేను సకల లోక వ్యాప్త మహాపురుషుణ్ణి, సకల లోక వ్యాపకుణ్ణి, అనంతుణ్ణి, జీవాత్మని, అవయవాలు నేనే, మీ ముఖం నేనే, మీ కన్నులు నేనే, మీ సమస్తము నేనే. మీరు కాత్యాయని వ్రతం చేస్తున్నారు, ఇది కామ్యకర్మ, కోరికతో చేస్తున్న వ్రతం. కోరికతో వ్రతాలు చేసేవారు నియమం నిష్ఠ పాటించవలసిందే. ఒక్క నియమం ఉల్లంఘించినా భ్రష్టులు అవుతారు. శాస్త్రం ఏం చెబుతున్నది? నగ్న స్నానమాచరేత్. ఇది మార్కండేయ పురాణంలో కూడా యథాతథంగా ఉంటుంది ఈ శ్లోకం. నగ్న స్నానమాచరేత్. వ్రతములు చేస్తున్నవాడు దిగంబరుడి స్నానం చేయకూడదు, ఇంట్లో కూడా, బాత్రూములో కూడా, అసలు నదిలోకి వివస్త్రుడే వెళ్ళకూడదు. పొరపాట్లు కూడా వస్త్రం లేకుండా నదిలో స్నానం చేస్తే పరమ భయంకరమైన రోగములతో కూడిన జన్మ పుడుతుంది. చర్మం అంతా పాడైపోయి కుష్ఠరోగంతో ఉన్న జన్మ వస్తుందిటండి వచ్చే జన్మలో. అందుకని వస్త్రములు లేకుండా నదిలోకి దిక్కకూడదు. అందున వ్రతము చేస్తున్నప్పుడు వివస్త్రులై స్నానం చేశారు మీరు. వ్రతనిష్టలయ్యుండి వలువలు ముట్టక నీరు చొచ్చిరి మీరు నియతి తప్పి కాత్యాయనీదేవి కల్లజేయుటకాక ఈ రీతి నోమువారెందుకలరు. మీరు వ్రతనిష్టలై ఆ వ్రత నియమాలు ఉల్లంఘించి బట్టలు ఒడ్డున పెట్టి దిగంబరంగా స్నానం చేశారు. నదులలో దిగంబరంగా స్నానం చేయటం ఒక దోషం, 10 మంది తిరిగి ఇలాంటి ప్రాంతాల్లో చేయటం మీకు కూడా భవిష్యత్తులో ముప్పే. అందున కాత్యాయని వ్రతం చేస్తున్నప్పుడు ఇలా చేయటం ఇంకొక దోషం. ఇలా వస్త్రములు విడిచిపెట్టి నీటిలోకి వెళ్ళి స్నానం చేసిన మీకు శీఘ్రకాలంలో వైధవ్యం వచ్చి యావజ్జీవితం దుఃఖం అనుభవించే ఒక దౌర్భాగ్య యోగం పట్టబోతోంది. అందుకే ఆ యోగం తొలగించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను వ్రతముల యొక్క దుష్పరిణామాలు దుష్ఫలితాలు తొలగించి సుఫలాలు ఇచ్చేవాడిని. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, నమస్కరించారు, అంటే నన్నే శరణు కోరారు. నన్ను శరణాగతి పొందిన వాడికి మొత్తం దోషాలన్నీ పోతాయి. చివరిని ఏమంటామండి మనం యజ్ఞం అయిపోయాక? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయాన్. కాయేన శరీరంతో కానీ, మనస మనస్సుతో కానీ, ఇంద్రియైర్వ ఇంద్రియాలతో కానీ, బుద్ధ్యా ఆత్మనావ ఈ బుద్ధితో కానీ, ఆత్మతో కానీ, ఇంకా ఏ రకంగా కానీ, మొత్తం మీద ఏ పాపాలు చేసినా ఇవన్నీ కూడా నారాయణుని కొరకు సమర్పిస్తున్నాను, అంటే ఈ మొత్తం విష్ణువుకి సమర్పిస్తున్నాను అని ఇన్ని అక్షతలు నీళ్లు ఆయన పాదాల దగ్గర విడిచిపెడితే సకల దోషములు తొలగిపోతాయి. అందుకే సర్వం కృష్ణార్పణ వస్తు పరమేశ్వరార్పణ వస్తు అని మన పెద్దలు చెప్పారు. అప్పుడు మనం చేసిన దోషాలు కొట్టుకుపోతాయి. మీరు ఒక్కరోజు ఆ మాట అనడం లేదు, ఆ పరమేశ్వరుని నేనే వచ్చాను, ఆ దోషాలు పోవడానికే వస్త్రాపహరణం చేశాను, ఇప్పుడు మీకు పూర్తిగా శరీర అభిమానం తొలగిపోయింది నా ఎదురుగుండా దిగంబరంగా ఉండడం వల్ల. ఆ వ్రత దోషము కొట్టుకుపోయింది, ఇక మీకు ఏ ఢోకా లేదు. తెలుసు నాకు మీరంతా గోపికలు కాదు, నిజానికి దేవతా స్త్రీలు. నా శ్రేయస్సు కోసం, నా సేవ కోసం భూలోకానికి అవతరించారు. రాబోయే కార్తీక పూర్ణిమ నాడు శరత్కాలంలో మీ అందరికీ నేను మనోవల్లభుడవుతాను, రాసక్రీడలాడి మిమ్మల్ని ఆనందపరుస్తాను. దానివల్ల మళ్ళీ ఇక జన్మెత్తరు, ఇక మీరు స్వర్గానికి కూడా వెళ్ళరు. స్వర్గలోకంలో దేవతా స్త్రీలుగా ఉండడం కాక శాశ్వతంగా నా గోలోకానికి వెళ్ళిపోతారా, వరం ఇస్తున్నాను. ఇక ఇంటికి వెళ్ళినంటే వాళ్ళు ఇలా తల వంచుకొని నిన్ను వదిలి వెళ్ళలేం కృష్ణ అన్నారట. అది గొప్ప భక్తి. కానీ సమయం రావాలి, దేనికైనా వరం ఇచ్చినా ఆ వరం పొందడానికి ప్రతిదానికి సమయం రావాలి. చెట్టు కాయ కాసింది, నువ్వు ఎన్ని నీళ్లు పోసినా అది సమయం వస్తే పండుతుంది, కానీ ఇప్పటికిప్పుడే పడిపోవాలంటే పండుతుందా? ఫిక్స్డ్ డిపాజిట్ వేసి రేపే రావాలి డబ్బులు అంటే ఎలా వస్తాయి? రావు. ఏడాదికి ఎఫ్డి వేస్తే ఏడాది తర్వాతే మెచ్యూర్ అవుతుంది. అది చెట్టు కాయలు కూడా అంతే, నువ్వు పిండి కోసి పండంటే పండదు. మనిషి కూడా అంతే, తొందరపడి పెద్దాడు అయిపోవాలంటే అవలేడు, ముసలాడవ్వాలంటే అవలేడు. ఎందుకంటే మా చిన్నప్పుడు తెలియక ఈ మేస్టర్లు కర్రొచ్చు కొడుతుంటే మనం కూడా తొందరగా పెద్ద టీచర్లు అయిపోతే బాగుండు అని కొందరు. ఇక మా అన్నయ్య అయితే చెప్పాకల్లా, ఈ సర్వీసులు చేయని దగ్గర నుంచి ఎప్పుడు రిటైర్ అవుతానని వాడు. ఇప్పుడు రిటైర్ అయ్యాడు, ఏమాడు చేసేది రిటైర్ అయ్యాక? ఇక జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్మెంటే. ఇప్పుడు రిటైర్ అయ్యాక కదలలేక యాత్ర పడుతున్నాం. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆ పనులు అవుతాయి. ఈ లోపు కంగారు పడకూడదు. వెళ్ళి రండగానే ఆయనకి నమస్కరించి అప్పుడు వాళ్ళు అనుకున్నారట, ఆహా మనం చాలా పెద్ద పొరపాటు చేసాం, పరమేశ్వరార్పణ వస్తూ అన్నంత మాత్రం చేతనే సకల దోషాలు తొలగిపోతాయి, అటువంటి దోషములు తొలగించే పరమాత్ముడు ఈ కృష్ణుడు